66వ అధ్యాయాన్ని మనం చదువుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి భాగము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము మనందరి నిమిత్తమై నేను చదువుతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి వద్దకు వచ్చెదరు, లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాడి నడకచే దాటిది. ఆయన అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అనజనుల మీద ఆయన తన దృష్టి పెంచి ఉన్నాడు. ద్రోహులు తమను తాము హెచ్చించుకొని కొన తగదు. జనములారా, మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనివ్వడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందిగృహములో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ నడిచితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబళ్లను, నా నోరు వచ్చించిన మొక్కుబళ్లను నేను చెల్లించెదను. పొట్టేళ్లను ధూపములను క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించెదను, ఎద్దులను పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వివరించెదను. ఆయనను నేను మొరపెట్టి తిని ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపను లేదు. ఆయన సన్నుతించబడును గాక. దేవుడి మాటలు మన కోసము దీవించి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ఆధ్యాత్మిక అవసరాన్ని బట్టి మనందరితో మాట్లాడుతూ రావాలని నా ప్రార్థన. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన నేత్రాలు తెరవాలని నా ప్రార్థన. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని లోనికి మనం వెళ్దాం. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథం గమనించినట్లయితే ఇశ్రాయేలుల చరిత్రను గూర్చి ఈ కీర్తన గ్రంథము తెలియజేస్తా వస్తా ఉంది. మనకివ్వబడినటువంటి ఈ యొక్క 150 కీర్తనలు 8 రకాలుగా విభజించబడినాయి. ఈ విభజనను డగ్లస్ ఫీ అనేటువంటి దైవజనుడు హౌ టు అండర్స్టాండ్ యువర్ బైబుల్ ఆల్ ఇట్స్ వర్త్ అనే పుస్తకంలో 8 రకాలుగా కీర్తనలను విభజించి మరి మన మేలు కొరకై ప్రస్తావన చేయటం అందులో జరిగింది. 8 రకాలలో స్తుతి అని, ఆరాధన అని, ప్రార్థన అని, ఆ రీతిగా కృతజ్ఞత అని, కన్ఫెషన్ అని రకరకాలుగా ఈ కీర్తనలను బైఫర్కేట్ చేయటం జరిగింది. వాటిలో ఒక భాగం ఏంటంటే ఇస్రాయేలుల చరిత్ర ఒక భాగం, అంటే కీర్తన గ్రంథంలో కీర్తనలో ఉన్నటువంటి ఈ కీర్తనలలో కొన్ని కీర్తనలు ఇస్రాయేలుల యొక్క చరిత్రను గురించి మనకు తెలియజేస్తా వస్తున్నాయి. ఇస్రాయేలుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మరి రాయబడినాయి. ఈ కీర్తనలో అనేకులు రాశారు, దావీదు ఒక్కడు మాత్రమే కాదు, మరి ఆసాపు కుమారులు, కోరహు కుమారులు, మరియు ఆసాపు, మరియు మోజస్, దావీదు, ఈ రీతిగా అనేకులు ఈ కీర్తనలను రాయటము జరిగింది. అయితే మోస్ట్లీ ఈ చరిత్ర కీర్తనలను మోషే రాసినట్లుగా గుర్తించుతూ ఉన్నాం. చరిత్రకు, ఇస్రాయేల్ చరిత్రకు సంబంధించిన కీర్తనలను మోషే రాసినట్లుగా మనం గుర్తిస్తా ఉన్నాం. అందువల్ల ప్రధాన గాయకుని కీర్తన అని మాత్రమే ఉంది తప్ప పైన పేరైతే లేదు. దానికంటే ముందు మరి దావీదు రాసినట్టుగా 65లో ఉంది, 66లో మాత్రం ఆ రీతిగా లేదు. సరే, ఏది ఏమైనా కూడా ఈ కీర్తన ఇస్రాయేలుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ తరములో ఉండినటువంటి సంఘం యొక్క క్షేమము కోసమై మన కోసము దీన్ని రాపించి పెట్టాడు. కాబట్టి దీన్ని చదివి మనం ధ్యానించి ఇందులో నుంచి మన జీవితాలకు అవసరమైనటువంటి అప్లికేషన్స్ మనం తీసుకోవలసిన బద్దులమై మనము ఉన్నాం. ఈ యొక్క కీర్తనలో నుండి ఫ్రమ్ ది సామ్ మరి 4 విషయాలను నేను మీతో పంచుకోవడానికి ఉదయకాల సమయంలో నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ కీర్తనని మనము 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఎట్లా డివైడ్ చేయొచ్చు అంటే, మరి మొట్టమొదటిగా ఈ కీర్తనలో మనకు కనపడేటువంటి విషయం ఏంటంటే కాల్ టు వర్షిప్, ఆరాధనకు పిలుపును మరి కర్త, ఈ గ్రంథకర్త ఇస్తా ఉన్నాడు ఆరాధనకి పిలుపును. మీరు గమనించినట్లయితే 1-2 వచనాలను మీరు చదివితే సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడని 1-2 వచనాల్లో రాయబడింది. సో దేర్ ఇస్ ఎ కాలింగ్, దేర్ ఇస్ ఎ కాల్ టు వర్షిప్ గాడ్, ప్రభుని ఆరాధించుటకు పిలుపు ఇక్కడ ఇవ్వబడింది. మరి 1 సంతోషము గీతం పాడుడి ఆయన కోసమని రాయబడింది. 2 ఆయన నామ ప్రభావమును కీర్తించమని రాయబడింది. మనం ఇంకా అది ఇంకా కొద్ది కిందికి వచ్చినట్లయితే అదే ఒక 3 రాయబడింది, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి అని ఇక్కడ రాయబడింది. సో మరి టోటల్ గా మనము గమనించినట్లయితే దీంట్లో మొదటి భాగము ఈ గ్రంథకర్త ఈ కాలింగ్ ద జనరేషన్స్ టుగెదర్, నేషన్స్ టుగెదర్, పీపుల్ గ్రూప్స్ టుగెదర్ టు వర్షిప్ గాడ్. దేర్ ఇస్ ఎ కాల్ టు వర్షిప్ గాడ్. మరి మనము అదే రీతికి 8 వచనంలో కూడా మనం చదివినట్లయితే ఆ రీతిగా రాయబడింది ఇక్కడ, జనులారా మా దేవుని స్తుతించుడి, గొప్ప స్వరముతో ఆయనను కీర్తించుడని అక్కడ రాయబడింది. ఎగైన్ మరలా ఈ వచనంలో కూడా పిలుపు, ప్రభుని స్తుతించడానికి, గొప్ప చేయటానికి, ఆరాధించడానికి పిలుపు మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరలా అదే రీతిగా 14 వచనాన్ని మనం గమనించినట్లయితే నా నోరు వశించిన మొక్కుబొళ్ళను నేను ఆయనకు చెల్లించదను అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తా ఉంది. అంటే ఇది కూడా మరి ఆరాధనకు సంబంధించినటువంటి విషయం, అర్పణలకు సంబంధించిన విషయాన్ని 14 వచనంలో ఈ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. అదే రీతిగా 15 వచనం దగ్గరికి వచ్చేసరికైతే అక్కడ ఏం రాయబడిందంటే పొట్టేళ్లను, ధూపమును, క్రొవిన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించదను, ఎద్దులను, పోతులను అర్పించదను. 15 కూడా మరి అర్పణకు సంబంధించినటువంటి, ఆరాధనకు సంబంధించినటువంటి, బలియాగమునకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన పిలుపునిస్తా ఉన్నాడు. ఈ యొక్క 1, 2, 8, 14, పదిహేను వచనాలను మనం పరిశీలన చేస్తే మరి గంధకర్త ప్రభుని ఆరాధించడానికి, ఆయనకు బలులు అర్పించడానికి, ఆయన్ను స్తోత్రించడానికి, ఆయన్ను స్తుతించడానికి పిలుపు ఇక్కడ ఇవ్వబడింది. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని స్తుతించడం ఆరాధించడం అద్భుతమైన శ్రేష్టమైన భాగము మన జీవితాల్లో. దేవుడు కోరుతా ఉన్నాడు ఆరాధించే ప్రజలు కావాలని. అయితే ఈ ప్రజలు మరి ఒక గుంపు, ఒక గోత్రం, లేక ఒక ప్రాంతం, ఒక దేశం, ఒక కంటినెంట్ మా గురించి ఆయన కోరటం లేదు, గాని సర్వలోక నివాసులారా అంటున్నాడు. మొదటి వచనం మొదటి భాగములో జనములారా అంటా ఉన్నాడు. అయితే ఎనిమిదో వచనంలో మొదటి భాగంలో మనకు కనబడేది జనములారా, సర్వలోక నివాసులారా అని ఫస్ట్ వచనంలో. అది కనుక ఇంగ్లీష్ లో మనం ఈ మాటను గమనించినట్లయితే పీపుల్ గ్రూప్స్ అని రాయబడి ఉంటుంది, నేషన్స్ అని రాయ, అంటే ఒక దేశం కాదు, ఒక పీపుల్ గ్రూప్ కాదు, మరి అనేక పీపుల్ గ్రూప్ ను, అనేక సర్వలోక సమాజాన్ని, సర్వ సృష్టిని మరి నాలుగు, ఉత్తరం దక్షిణ మరి నాలుగు కోణాల నుంచి దేవుడు మరి ఆరాధించాలని ఈ దండకర్త పిలుస్తా ఉన్నాడు. ఆయన కోసం సంతోష గీతం పాడాలని, ఆయన్ని స్తోత్రించాలని, ఆయనకు మహిమ చెల్లించాలని, ఆయన సన్నిధిలో మోకరించాలని, బలులు అర్పించాలని, మొక్కుబడులు దహన బలులు అర్పించాలని ఇక్కడ మనకు మొదటిగా ఈ పిలుపు మనకు అర్థమవుతా ఉంది. సో ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఒక గొప్ప లక్షణం, భాగ్యం మనకు ప్రభు ఇచ్చింది ఏంటంటే ఆయన ఆరాధించటం, గొప్ప చేయటం, ఆయన నామాన్ని మహిమ పరచటం. అదేదో ఒక గ్రూపు, ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం, ఒక చర్చి, ఒక పరిస్థితిని బట్టి కాదు, గాని సర్వ లోకానికి పిలుపు ఇవ్వబడింది, సర్వ సమాజానికి ఇవ్వబడింది, అన్ని పీపుల్ గ్రూప్ కు ఈ యొక్క ఇన్విటేషన్ ఇవ్వబడింది. అయితే మరి గ్రంథకర్త ఒక పిలుపుతో మాత్రమే ఆపడేది గాని తన యొక్క తన సొంతగా ఎలాగును ప్రభు సన్నిధికి ఈ మొక్కుబడులు చెల్లించడానికి, స్తుతి చెల్లించడానికి మరి సిద్ధమైనాడు, చేస్తున్నాడు అని 14-15 వచనాల్లో వివరించడం జరిగింది. కొద్దిగా మనం ముందుకు వచ్చినట్లయితే మరి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎందుకు మరి ఆయన్ను స్తుతించాలి, ఆరాధించాలి అనే విషయాలు క్లుప్తంగా రాస్తా వచ్చాడు. అది సెకండ్ పాయింట్. మొదటిది ఏ కాల్ టు వర్షిప్ అని మనం అనుకుంటే, రెండవది ఏ కాల్ టు ప్రేయర్ అంటే ఆయన్ను ప్రార్థించడానికి మద రీజన్స్ ను మనకు రెండో భాగంలో మనకు తెలియజేస్తా వస్తా ఉన్నాడు ప్రియులారా. మరి 17 వచనం మనం చదివినట్లయితే క్లియర్ గా ఆ యొక్క రీజన్స్ ను తెలియజేస్తున్నాడు. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను అని 17 రాస్తా ఉన్నాడు. 19 రాస్తా ఉన్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు, ఆయన నన్ను ఆయన సన్నుతించబడునుగాక. ప్రిలారు ఇక్కడ 17, 18, 19, 20 ఈ యొక్క మూడు వచనాలలో ఎందుకు నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను అనే సంగతి ఆ యొక్క రీజన్స్ ను తను రాస్తున్నాడు. ఆయనకు నేను మొరపెట్టి తిని, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడు నా నోట ప్రభువునికి నేను ప్రార్థన చేస్తూ వస్తే నా నోట స్తుతి ఆయన పెట్టినాడు, కీర్తనను నా హృదయంలో పెట్టినాడు, అందుకు నేను దేవుని ఆరాధిస్తున్నానని సంగతి ఇక్కడ రాయబడింది. ప్రభు నా మనవిని వినకపోలేదు, వింటాడు అనే యొక్క నిరీక్షణతో మరి ఇక్కడ రాస్తూ వస్తా ఉన్నాడు. 19 నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన. సో దేవుడు నా యొక్క ప్రార్థనను, నా కష్టములు దుఃఖములు నా మనవి విన్నాడు కాబట్టి నేను ఆయన్ను ఆరాధిస్తాను అని రీజన్ చెప్తా ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనలకు త్రోసివేయలేదు. ఇదిగో దేవుడు నా యొక్క కష్టములో దుఃఖములో ప్రార్థన, నా యొక్క బాధల్లో, నా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులలో నన్ను ఆయన త్రోసివేయలేదు, తన కృపను నా వద్ద నుండి తీసివేయలేదు, మా వద్ద నుండి తీసివేయలేదు అని ఈ గ్రంథకర్త రీజన్స్ ను చెప్తా ఉన్నాడు. మొదటిది మరి దేవుని ఆరాధించుటకు పిలుపు అయితే, రెండవది మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు పిలుపు, మరియు ఎందుకు ఆరాధించాలో కూడా ఇక్కడ మరి చెప్తూ వస్తా ఉన్నాడు. ప్రియులారా, అది రెండో విషయం. ప్రాముఖ్యమైనటువంటి మూడో విషయం ఇక్కడ ఈ గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే, There is a call to know him or know his wonders. ఆయన్ను తెలుసుకున్నట్టుకు, ఎరుగుటకు, ఆయన ఎంత గొప్ప దేవుడు ఎరుగుటకు మరియు ఆయన కార్యములు ఎంత గంభీరమో తెలుసుకున్నట్టుకు ఇక్కడ మనకు మూడవదిగా పిలుపు ఇస్తా ఉన్నాడు. ఆ యొక్క విషయాలు మనకు 5వ వచనంలో, 3వ వచనంలో, 16వ వచనంలో, 17వ వచనంలో ఈ సంగతులు రాయబడినాయి. పిలుపు ఆయన ఎరగటానికి మరియు ఆయన కార్యములు ఎంత గంభీరమైనయో ఎలగటానికి ఇక్కడ మనకు పిలుపును ఇస్తా ఉన్నారు. 5వ వచనం మనం గమనించినట్లయితే, మనం 5వ వచనాన్ని చదివినట్లయితే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు భీకరుడై ఉన్నాడు, దేవుడు గొప్ప అయి ఉన్నాడు, అత్యున్నతమైన స్థానములు ఆయన భీకరుడై ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఎరగండి, ఆయన ఆరాధించండి, ఆయన్ని స్తుతించమని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 3వ వచనం గమనిస్తారా? 3వ వచనం మనం గమనిస్తే, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి అనే సంగతి అక్కడ తెలియదు. దేవుడు ఎంత గొప్ప దేవుడో 3వ వచనంలో 16వ వచనంలో రాయబడింది. ఆయన భీకరుడు, ఆయన కార్యములు గంభీరమైనవి, భీకరమైనటువంటి సంగతులు మనము తెలుసుకోవాలి. అదే రీతిగా 16వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వివరించదు. దేవుని కార్యాలు గొప్పవి. 17వ వచనంలో రాసింది, ఆయన నేను మొరపెట్టి తిని అప్పుడు నా నోట శ్రేష్టమైందనే సంగతిని 17లు మరలా మనకు తెలియజేస్తా వస్తా ఉన్నాడు. ప్రిలారా, ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుడు భీకరుడు మన మధ్యలో, ఆయన కార్యములు గంభీరములు భీకరమైనవి, నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములు చూడగా మహా భీకరమైనటువంటి సంగతులను ఇక్కడ తెలుసు. ఇశ్రాయేలు చరిత్రను మనం గమనిస్తే ఆయన చేసినటువంటి భీకర కార్యములను వారు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. వారు ఐగుప్తులో మరి బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించినటువంటి దేవుని హస్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. 10 రకాలైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ఐగుప్తులో జరిగినాయి. దేవుని యొక్క మహాబాహుబలం చేత, ఆయన కృప చేత, ఆయన యొక్క శక్తి ద్వారా, మోషే ద్వారా 10 రకాలైనటువంటి అద్భుతాలు ఐగుప్తులో జరగటం మనం గమనిస్తాం. ఆయన మరి ఫరో యొక్క అత్యధికమైన బలం చేతిలో నుండి విడిపించి వారిని జయప్రదంగా మరి ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని రావటము వారు జ్ఞాపకం చేసుకుని మాటలు చెప్తా ఉన్నారు. అదేమంటే, ఆయన భీకరుడు, ఆయన కార్యములు భీకరుడు, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు, ఆయన ప్రభావము గొప్పది, ఆయన పనులు ప్రభావము కలవి, ఆయనకు స్తోత్రము చెల్లుడుగా ఆయన కార్యములు భీకరమైనవని. ప్రిలరా, ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండుగా చీరటం వారి కళ్ళతో చూశారు. దేవుడు అక్కడ వారికి భీకరుడుగా కనపడతా వచ్చినాడు. అదే రీతిగా శత్రు సైన్యము నీటిలో మరి అదే నీటిలో వారు పారి కొట్టుకుని వెళ్తా ఉంటే అక్కడ దేవుడు భీకరుడుగా వారికి కనపడి దేవుని భయము వారి కళ్ళ ముందు, ఇశ్రాయేలు ముందు రావటం మనం గమనిస్తాం. వారు ముందుకు సాగినప్పుడు, రాతిలో నుంచి నీరు వచ్చినప్పుడు దేవుని యొక్క భీకరమైన కార్యం అక్కడ కనపడింది. వారు దేవునికి భయపడినారు. అంతేకాదు, ఆహారం వారికి లేనప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు మన్నా కురిచినప్పుడు ఆయన భీకర కార్యము కనపడ్డప్పుడు వారు దేవునికి భయపడతా వచ్చినారు. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలను వారు చూస్తున్నప్పుడు, ఆయన బలమైన హస్తాన్ని చూస్తున్నప్పుడు ఆయన భీకరుడుగా ఇశ్రాయేలు మధ్యలో, ఆయన గంభీరుడుగా ఇశ్రాయేలు మధ్యలో, భీకరుడుగా ఆ ప్రజల మధ్యలో ప్రజలు దేవునికి భయపడతా వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులారా, మనము దేవుని ఎరగటానికి పిలుపు, దేవుని కూర్చి మనకు తెలుసు, కానీ దేవుని కూర్చి తెలవటం కంటే కూడా దేవుణ్ణి తెలిసి ఉండాలి. వీ మస్ట్ నో హిమ్, నాట్ నోయింగ్ అబౌట్ హిమ్. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకు తెలియజేయబడ్డాయి ఆయన గురించి, అది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ఆయనను ఎరగటం అనేది మన అనుదిన జీవితంలో అది ఒక భాగమై ఉండాలి, అనుభవమై ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. దేవుణ్ణి గురించి తెలుసటం ఒక ఎత్తు, ఆయన ఎవరో ఏంటో ఏం చేయగలడో, ఆయన భీకరుడు, ఆయన కార్యములు గంభీరము అని మనం అనుభవించి తెలుసుకోవటమో ఇంకొక గొప్ప ఎత్తు. ప్రిలరా, మరి మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో ఆయన భీకర కార్యములు ఎంత గంభీరమైనవి,
ఆయన కార్యము ఆయన హస్తము ఎంత గొప్పదంటే సంఘానికి ఎదిరికి సంఘాన్ని శిక్షిస్తున్నటువంటి మనుషులను మార్చగలిగినటువంటి భీకరమైనటువంటి దేవుడు. ఇదిగో సంఘాన్ని హింసిస్తూ శిక్షిస్తూ ఇదిగో సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తూ స్టీఫెన్ రాళ్లతో కొడుతున్నప్పుడు నిలబడి ఉన్న యవనస్తుడు మరి దమస్కు మార్గంలో ఈ భీకరమైనటువంటి దర్శనాన్ని ముఖకాంతిని చూసి ఈ భీకరమైన దేవుని కార్యాన్ని చూసి ఆ దేవుని గురించి ప్రకటించుటకు సిలువ మోయుటకు ఇష్టపడి 13 పత్రికలు రాసి 2 కాంటినెంట్లు సేవ జరిగించాడు. అది ఆయన భీకరమైనటువంటి కార్యం. ఆయన ఏమైనా చేయగలడు అనటానికి నిదర్శనం. ఆయన ఎవరినైనా మార్చగలడు అనటానికి గొప్ప ఎగ్జాంపుల్. ఆయన ఎవరినైనా తన ఎవరి ద్వారా అయినా సరే ఆయన సేవ చేయించుకోగలడు అనటానికి అది ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఎవరి ప్రమేయం ఆయనకు ఉండదు. ఆయన ఎవరు ఆపరు. ఆయన తలుచుకున్న కార్యాలు ఆయన చేయాలనుకునే ప్రపంచ నలుమూలలు ఆయన చేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తి ఇంకా పుట్టలేదు పుట్టబోడు. ఆయనకు చేయొద్దని కౌన్సిల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన చేయాలనుకున్నది ఏదైనా చేస్తాడు. స్టీఫెన్ రాళ్లతో కొడుతుంటే మరి నిలబడి ఉన్నటువంటి వ్యక్తి సంఘాన్ని చీల్చి చెండాడుతున్నటువంటి వ్యక్తి సంఘం అంటే దూషించి ద్వేషించే వ్యక్తి సంఘం అంటే కుదరని వ్యక్తి తనను మార్చి తన ద్వారా సేవను చేయించుకున్నటువంటి భీకరమైన గంభీరమైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఎవరో మనం ఎరగాల. ఆయన గూర్చి ఎరగటం కాదు, ఆయనను మన జీవితంలో ఎరిగి మన హస్త మన యొక్క అనుభవంలో ఆయన ఎంత గొప్ప దేవుడో మనం గమనిస్తూ రావాల. ఆ రీతిగా మొదటి చరిత్రలో దేవుని యొక్క భీకర కార్యములు గంభీరమైన కార్యములు మనం ఎరుగుతూ వచ్చినాం. ప్రియులారా, ఈ వాక్యము ఆయా ప్రాంతాలకు వింటున్న మీరందరూ ఈ యొక్క అనుభవంలోనికి రావాలని, దేవుని యొక్క శ్రేష్టతలోనికి రావాలని, దేవుణ్ణి ఎరిగే అనుభవంలోనికి రావాలని, ఆయన భీకరత్వం గంభీరత్వం మహిమ బాహుబలం ఎంత గొప్పదో మనం ఎరిగే పరిస్థితులకి రావాలని ఈ ఉదయకాల సమయంలో. పిల్లరా, ఈ మధ్య 1 వీక్ బ్యాక్ నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి నార్త్ ఇండియాలో మేమున్నాము. నార్త్ ఇండియాలో చండీగర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతాలను మేము విజిట్ చేస్తూ మా స్టాఫ్ ను దర్శిస్తూ కొన్ని మీటింగ్ చేసుకుని తిరిగి ఇంటికి రావటము జరిగింది. చండీగఢ్ లో ప్రార్థన ఉపవాస ప్రార్థన కూడికలో మేము పాల్గొన్నాం. అక్కడి నుంచి మేము బయలుదేరి హిమాచల్ కి వెళ్ళాం. మరి వయా సోలెన్ ద్వారా మరి సిమ్లాకి వెళ్ళాం. సిమ్లాలో కూడా దేవుని పరిచర్యలో మేము పాల్గొన్నాం. ఆ రాత్రి మరి ఆ పరిచర్యకు వచ్చిన వారిలో ఒక సహోదరుడు మరి మమ్మల్ని మరి అన్న మీరు మా ఇంటికి రావాలి ఈ రాత్రి అని మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. సిమ్లా నుండి దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ లోపలికి మరి హిమాచల్ ప్రజంతా కొండల మీద ఆ ఒక హిల్ ప్లేస్ కూల్ ప్లేస్ గా ఆ బ్యూటిఫుల్ ప్లేస్ గా మన దేశంలో దేవుడు సృష్టిస్తూ భాగంగా పెడుతూ వచ్చినాడు. హిమాలయల్స్ కు ఆల్మోస్ట్ దగ్గరగా కనపడుతూ ఆ ఉండే ప్రాంతం. మేము సిమ్లా నుండి ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్లు మరి సాయంకాలం 5 బయలుదేరి మేము బయలుదేరాం. మరి ఆ మమ్మల్ని తీసుకెళ్లిన వ్యక్తి దేవుని సేవకుడు, దేవుని మిషనరీగా హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. అయితే మేము ఆ యొక్క వారి విలేజ్ ని గ్రామాన్ని చేరుకోవడానికి దాదాపు రాత్రి 10 గంటలకు మేము అక్కడికి వెళ్ళాం. అయితే ఆ గ్రామంలోనికి కారు వెళ్ళదు మరి, ఎందుకంటే మార్గం లేదు. ఒక ప్రాంతం కొండ కింద కారు పెట్టి కొండ పైకి నడుచుకుంటే వెళ్ళాలి. లగేజ్ అంతా కారులో వదిలేసి అక్కడ లాక్ చేసి ఒక చిన్న బ్యాగ్ తీసుకుని రాత్రులు 10 గంటలకు ఆ కొండల్లో మరి మేము చిన్న లైట్ తీసుకుని బయలుదేరినాం. దిక్కమైన అడవి, మరి చుట్టుపక్కల చెట్లు, మరి ఇది ఒక పెద్ద అరణ్యం లాగా ఉంటది మాకు తెలియని ప్రాంతం. మేము 4 2 ఫ్యామిలీస్ బయలుదేరి చేరుకున్నాం. మరలా నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి చూస్తే మా చుట్టుపక్కల కొండలే, కొండల మధ్యలో మేము. ఆ ఊర్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలుపుకుంటే 5 కుటుంబాలనే వారు గ్రామం అంటా ఉన్నారు. ఒక హ్యాండ్ పంప్ లేదు, మరియు ఒక పోస్ట్ ఆఫీస్ లేదు, మరియు ఒక కారు వెళ్ళటానికి మార్గము లేదు, మరియు ఒక పెద్ద ఏమి కూడా అక్కడ ఏమి కనపడట లేదు అక్కడ గ్రామం. మరి నా యొక్క ఆ ఊర్లో ఆ 5 కుటుంబాలలో అందరూ విగ్రహారాధికులే, దేవుణ్ణి ఎరగవారే. తరతరాలుగా మరి దేవుణ్ణి ఆరాధించే కృప వారికి లేదు, నిజ దేవుని సత్య దేవుడిని. మరి సత్యం దగ్గరికి వచ్చే కృప లేదు. ఆ ఊరికి స్వార్థ వెళ్లే పరిస్థితి కూడా లేదు. మరి స్వార్థ వెళ్లాలంటే అసాధ్యంగా కనపడతా ఉంది. మరి రేడియోలు ఉన్నాయో లేవో, మరి ఇప్పుడైతే ఉండొచ్చు మొబైల్లు లింక్ అప్పుడు ఆ ప్రాంతాల్లో మనకు తెలియదు. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులలో సువార్త వెళ్లే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఏ పాస్టర్ వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామమంతా హిందువులే. ఏమాత్రం ఎవరిని అలౌ చేయరేమో ఆ గ్రామంలోనికి క్రైస్తవులు అనబడే వాళ్ళను, పాస్టర్లు అనేప్పుడు మిషనరీ అని. ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి హోప్ లేదు సువార్త గ్రామంలోనికి వెళ్ళటం. మరి ఆ గ్రామంలో నుంచి దేవుని సేవకుని ప్రభు లేపినాడు. ఎట్లా సాధ్యం ఇది ప్రభు అని మనం గమనిస్తే, ఆ విషయాన్ని అంతా నేను ఆలోచిస్తుంటే దేవుడు ఎంత భీకరుడు, ఎంత గంభీరుడు, ఎంత కార్యములు చేయగల మహోన్నతుడు అనే సంగతి నాతో ప్రభు మాట్లాడుతా వచ్చినాడు. ఈ బ్రదరు మరి సోలెన్ లో స్టూడెంట్ గా చదువుకుంటున్న రోజుల్లో ఒక చిన్న రూమ్ లో ఉంటూ తన యొక్క స్టడీస్ ను చేస్తూ ఉన్న రోజుల్లో ఎవరో ఒక స్నేహితుడు చెప్పాడు, ఇదిగో ఏడొక చర్చ్ ఉంది, అక్కడ వారు కూరుకొని పాటలు పాడతారు, వాక్యం ఏదో చెప్తారు. ఆ తర్వాత మరియు అయిపోయిన ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం కూడా పెడతారు. మరి అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, అక్కడ మంచిగా దేవుని మాటలు మంచి మాటలు చెప్తారంటే ఈ కుర్రోడు అక్కడికి వెళ్ళాడు. ఈ గ్రామం నుంచి వచ్చి సోలెంలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి వారితో సంపర్కంలోనికి వచ్చి అక్కడ సువార్త చెప్పబడి పట్టబడి దేవుని వాక్యం ద్వారా పట్టబడి రక్షించబడి విమోచించబడి ప్రభులో ఎదుగుతూ వచ్చినాడు. ఆ రీతిగా సోలెంలో ఎదుగుతూ సమయం వచ్చినప్పుడు దేవుడు పిలుపునిస్తే తను మరి సంపూర్ణ సేవకు వచ్చి మిషనరీస్ గా తను పనిచేస్తా ఉన్నాడు. ఇదంతా ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్నప్పుడు, ఆ గ్రామంలో మేము ఉంటున్నప్పుడు, ఆ చుట్టుపక్కల కొండలు ఆ కొండ మీద చూస్తున్నప్పుడు అతను చెప్తున్నాడు, అనా నేను 15 కిలోమీటర్లు ప్రతిరోజు మరి స్కూల్కి వెళ్ళేవాడిని మా ఊరు దగ్గర నుంచి. ఆ 15 కిలోమీటర్లు కొండల మీద నడుచుకుంటా వెళ్ళి ఆ రీతిగా నా స్కూలింగ్ నేను కంప్లీట్ చేశాను. ఈ మధ్యలో నదులు దాటాలి, కొండలు దాటాలి, ఉదయం 15 కిలోమీటర్లు సాయంకాలం 15 కిలోమీటర్లు నేను స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని అన్న. వర్షం పడితే ఈ నదులు దాటలేక వెళ్ళేది లేదు. ఆ రీతిగా నేను ఇక్కడ చదువుకున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి నా నేత్రాలు తెరవబడ్డాయి. సోలెంలో ఉన్నప్పుడు నేను రక్షించబడినాను, నేను ప్రభు సన్నిధికి వెళ్ళినాను, రక్షణ మార్గాన్ని నాకు ప్రభు చూపించినాడు, నన్ను క్షమించినాడు, విగ్రహారాధన నుంచి విడిపించినాడు, ఈ బలమైన శక్తులు చేతిలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినాడు. ఆ రీతిగా ఆయన నేను చూడగా ఆయన ఎంతో భీకరుడో నాకు అర్థమవుతుంది, ఆయన ఎంత మహిమ ప్రభావం గల దేవుడు నాకు అర్థమవుతుంది అన్న. ఆ రీతిగా నేను పట్టబడి సువార్తకు వచ్చినాను. పిలుపును నేను అంగీకరించి మరి తల వంచి నేను ప్రభు సేవను కాడిని మోయటానికి నేను సిద్ధమైనానని చెప్తుంటే నాకు తీసుకొచ్చినటువంటి మాట ఏంటంటే అక్కడ, అయ్యా నీ కార్యములు ఎంత భీకరమైనటువంటివి, ఎంత ప్రభావంతో కూడినటువంటి పనులు నువ్వు చేయగలవు తండ్రి. నీ కార్యాలను ఆపగలిగినోడు ఎవడైనా పుట్టాడా ఈ లోకంలో? దేవా సువార్త వెళ్ళదు అని మేము అనుకోవచ్చు, సువార్త వెళ్ళనీయము అని మన గవర్నమెంట్స్ అనొచ్చు, సువార్త వినటానికి అవకాశము లేదు అని గ్రామస్తులు అనుకోవచ్చు. కానీ ఆయన మార్గాలు తెరిస్తే ఆపగలిగింది ఎవరు? ఆయన చేసే భీకర కార్యములను ఆపగలిగింది ఎవరు? ఆయన చేసే ప్రభావంతో కూడినటువంటి పనులను ఆపగలిగిన శక్తి ఎవరికి ఉందని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అక్కడున్న రాత్రి మరల రోజు ప్రభు ఇట్లా అంటా ఉన్నాడు నాతో, ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు వాక్యం ద్వారా మాత్రమే కాదు, పరిస్థితుల ద్వారా కూడా ఆయన స్వరాన్ని బహుబలంగా గంభీరంగా మనతో మాట్లాడతాడు. నేను ఎంత గొప్ప దేవుడిని చూడు అనే స్వరం నా దగ్గరికి వస్తుంది. నేను ఏమి చేయగలను నీకు అర్థమవుతుందా అంటే నేను తల వంచి, ప్రభువా నీకు స్తోత్రం నాయన, నీ కార్యములు గంభీరమైనవి, నీ కార్యములు ప్రభావం గలవి, నీ కార్యములు భీకరమైనవి స్వామి, నువ్వేదైనా చేయగలవు నాయన, నువ్వేదైనా జరిగించగలవు. ఆధారము ఆశ్రయము లేని ఈ గ్రామంలో నుంచి గొప్ప దైవజనుని లేపటం అంటే ఇది అద్భుతం కాకపోతే ఇంకేంటి నాయన, నీ కార్యములు భీకరమైనవి, నువ్వేమైనా చేయగలవు తండ్రి అని నేను తల వంచి ప్రభుని ఆరాధించటం జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క భీకరమైన కార్యాలను, గంభీరమైన కార్యాలు మనం అనుభవిస్తూ రావాలి. 2002లో నేను బోజ్ బచావ్ అంజార్ గాంధీధామ్ అని గుజరాత్ లో నేను ఉంటా వచ్చాను. ఆ దినాల్లో నేను ఆ వరల్డ్ విజన్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నప్పుడు 2001లో మనకు అక్కడ భూకంపం వచ్చింది 2001లో. భూకంపం వచ్చి అంజార్, రాపార్, గాంధీధామ్, బోజ్, బచావ్ అనే ప్రాంతాల్లో గ్రామ గ్రామాలే కొట్టుకుని పోయినాయి. గ్రామ గ్రామాల్లో శవాలే శవాలు. మరి ఇండ్లు అంటూ రాతి మీద రాయే లేదు. ఒక స్కూల్ పిల్లల అందరి మీద బిల్డింగ్ బడి చనిపోయింది. దాంట్లో భాగంగా 2001లో మేము రిలీఫ్ వర్క్ గుజరాత్ వెళ్లి ఒక నెల రోజులు నేను వాళ్ళ మధ్యలో ఉండటం జరిగింది. మా టీములన్నీ కూడా మేము వెళ్ళాము. ఓల్డ్ విజన్ లో ఉన్నటువంటి రకరకాల టీములన్నీ టెంట్లు వేసుకుని వాళ్ళకి అక్కడ మేము సహాయం చేయటం జరిగింది. ఈ పరిచర్య ఆల్మోస్ట్ 1 మంత్ మేము చేస్తూ వచ్చినాం. ఆ యొక్క పరిస్థితులలో మా చుట్టుపక్కల శవాలే, మా చుట్టుపక్కల శవాలను కాల్ చేస్తా ఉన్నారు, గోడలు పడిపోయినాయి, ప్రజలు ఏడుస్తా ఉన్నారు, ఏ ఆశ్రయం లేదు, ఆధారం లేదు. ఆ మధ్యలో తిరుగుతుంటే రాపార్ అనేది, అంజార్ అనేది, గాంధీధామ్ అనేది పెద్ద సిటీ లాంటిది, రాపార్, అంజార్ అనేది ఒక మండలం తాలూకా లాంటి ప్లేసులు, బోజ్, బచావ్ అనేటువంటి ప్లేసులు కూడా ఒక తాలూకా అలాంటి చిన్న టౌన్లు, విలేజెస్ కొట్టుకొని పోయినట్టుగా పోయినాయి. ఆ వారి మధ్యలో నేను 2001లో తిరుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, చూసావా నేను ఎంత గొప్ప కార్యం చేయగలను, నేను ఏం చేయగలను గమనించావా? డూ యు నో వాట్ ఐ కెన్ డూ, డూ యు నో నేను ఎంత భీకరుణ్ణి, గంభీరుణ్ణి నీకు తెలుసా అన్నప్పుడు నేను ప్రభు వైపు చూసి, ప్రభువా నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు నాయన, ఇదిగో మనిషిని మట్టికి పిలిచే దేవుడు, వాడికి జీవం ఇచ్చినావు, వాడి కృపనిచ్చినావు, రక్షణ కూడా ఇచ్చినావు, అయితే వాడిని మళ్ళీ తిరిగి మట్టికి కూడా నీవు పిలుస్తావు. నువ్వు భీకరుడివి, గంభీరుడివి, ఒక శవమా, రెండు శవాల, జనాలను పాతి పెట్టడానికి స్థలం లేక కాల్ చేస్తా ఉన్నారు. ఆ మధ్యలో ఎంతో మంది చనిపోయినారు. కాబట్టి ప్రియులారా ఇదిగో ఈ రాతిని రాయి లేకుండా చేసినాడు. అప్పుడు రావు మాట్లాడాడు, నేను ఎంత భీకరుణ్ణి, గంభీరుణ్ణి ఎరుగుదు అన్నప్పుడు ప్రభు యొక్క కార్యము ఎంత గొప్పది, ఎంత భయంకరమో, ఆయన ఏం చేయగలడు, ఎంత గొప్పది ఆయన శక్తిని నేను గమనించినప్పుడు 2002లో నేను నా యొక్క రిజైన్ చేసి ప్రభు సేవ కోసం నేను రావటం జరిగింది. మహారాష్ట్ర నాగ్పూర్ లో మొట్టమొదటగా సేవను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క జాబ్ ను వదిలేసి ప్రియులారా దేవుని యొక్క భీకరత్వాన్ని, కృపను, ఆయన ఎంత ప్రభావిశాలు, ఆయన కార్యములు ఎంత ప్రభావం గలయో, భీకరమైనయో మనం అనుభవించి తెలుసుకోవాలి. వినటం కాదు, వాటిని గురించి మన జీవితాల్లో వాటిని ఎరుగుతూ రావాలి. గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, ఈస్ గివింగ్ అస్ ఎ కాలింగ్ టు నో హిమ్, ఆర్ నో ఈస్ వండర్స్. మన అనుభవం అనుదిన ఆయన యొక్క హస్తము ఎంత బలమైందో మనం ఎరుగుతూ రావాలి. మరి గ్రంథకర్త చెప్తా ఉన్నాడు ఈ యొక్క 3:3, 5:16, 17 చెప్తా ఉన్నాడు, మరి రండి ఆయన భీకర కార్యాలను చూడండి, ఆయన చేసే అద్భుతాలను గమనించండి, ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులేళ్ళ ఆయన జరిగించే గంభీరమైన కార్యాలను చూడండి. ఆయన చేసిన కార్యాలను చూస్తా ఉంటే ఆయన భీకరుడుగా కనపడతా ఉన్నాడు, మహోన్నతుడుగా కనపడుతున్నాడు, సర్వశక్తిమంతుడుగా కనపడుతున్నాడు. ఈజ్ అ సావరిన్ లార్డ్, ఈజ్ అ సావర్నిటీ. ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ది సావర్నిటీ ఆఫ్ గాడ్ అనే సంగతిని మనము మనకు తెలియజేస్తున్నాం. సార్వభౌమాధికారం, ఏమైనా ఆయన చేయగలం, ఆయన ఎవరిని ఆపలేడు, ఆయన ఆపేవాళ్ళు లేరు, ఆయన ప్రశ్నించేవాళ్ళు లేరు, ఆయన కార్యాలు అడ్డగించేవాడు ఎవడు లేడు. గవర్నమెంట్, రాజులు, రాజ్యాలకు అసలే అధికారం లేదు, ఆయన పనులు జరిగిపోతా ఉన్నాయి. ఎక్కడైతే మనం అనుకుంటామో దేవుని పని జరగదని, దేవుడు ఏమి చేయలేడని, కఠినంగా ఉందని మనం అనుకుంటాం, కానీ ప్రభు అద్భుత ఆశ్చర్యాలు చేస్తున్నారు. మీరు ఎరుగుదరా, మనం ఎరుగుదుమా? మనకు తెలియని రీతిలో ఆయన యొక్క హస్తము మరి మూవ్ అవుతా ఉంది, కదిలిస్తా ఉంది ప్రజలను, కుటుంబాలను, దేశాలను, కాంటినెంట్స్ ని. మనం ఎరుగుదుమా? మనకు తెలియనటువంటి బలంగా ఆయన హస్తము నడిపించబడుతుంది, మనం ఎరుగుదు. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఆయా ప్రాంతాల్లో వాక్యం ఉంటున్నాం, మీరు ఆయన భీకరత్వాన్ని అనుభవించాలని పిలుస్తా ఉన్నాడు. నాట్ ఓన్లీ దాని గురించి తెలుసుకోవటము, చదవటం కాదు, గాని మన జీవితంలో భాగమై ఉండాలి. ఆయన కార్యములు, ఆయన భీకరత్వం, ఆయన పరాక్రమం, ఆయన అద్భుతాలు అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో పిలిపిస్తున్నాడు. పిల్లరా, మొదట నేను చెప్పినటువంటి పాయింట్ లో ద కాల్ టు వర్షిప్ అనే సంగతిని మనం చూసాము, ఏ కాల్ టు ప్రేయర్ అండ్ రీజన్స్ ఫర్ వర్షిప్ అనే సంగతిని 2వ భాగంలో మనం చూసాము. ఆ 3వ భాగంలో ఆ కాల్ టు నో హిమ్ అండ్ హిస్ వండర్స్, మిరకల్స్ అనే సంగతిని మనం 3 దాంట్లో చూస్తూ వచ్చాం. మరి 4వది ఆఖరిగా మనం ఏం గమనిస్తాం ఈ యొక్క మరి భాగములో అంటే 11, 10-12 వరకు
దేర్ ఇస్ ఎ కాల్ టు కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్. మరి ఆయన సన్నిధిలో ఒప్పుకోటానికి మరి ఒప్పించబడటానికి ఆయన వైపు మళ్ళటానికి పిలుపు. నాలుగోది మనకు ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేల్ చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఇక్కడ నాలుగో భాగంగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మన తదిదాలను ఒప్పుకుని ఆయన వైపు మళ్ళటానికి. అనేక పరిస్థితుల గుండా మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. దాని ద్వారా మనము కన్ఫెస్ అయి మనల్ని మనం పరిశుద్ధీకరించుకుని ఆయన వైపు మళ్ళాలని సంగతి కొరకై ఇక్కడ పిలిపిస్తున్నాడు. దాన్ని మనము 10వ వచనంలో 11వ వచనంలో 12వ వచనంలో ఈ యొక్క విషయము నాలుగో విషయం మనకు అర్థమవుద్ది. ఏం రాస్తున్నాడు? దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు. అది 10వ వచనం. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ నడిచితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ప్రియులారా, ఈ 3 వచనాలు మనకేం నేర్పిస్తున్నాయంటే, మనలో మనం వెళ్లే పరిస్థితుల ద్వారా, ఇశ్రాయేలీలు వెళ్ళినటువంటి పరిస్థితి ద్వారా వారిని ఎట్లా శుద్ధీకరించాడు దేవుడు, వారిని ఎట్లా పరిశుద్ధీకరించాడు, పరిశీలించాడు, క్షమించాడు, వారిని మరలా మరి అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకు, వారు తప్పిదాన్ని చేసినప్పుడు, వారు ప్రభుకు లోబడినప్పుడు మనము ఇక్కడ గమనిస్తాము దేవుడు వారిని పరిశీలించాడు. అంతేకాదు, వెండిని నిర్మూలించినట్లు అగ్నిలో గుండా వారు వెళ్లేటట్టుగా చేసినారు, నీటిలో గుండా వారు ప్రయాణం చేసేటట్టు ప్రభు చేసినాడు, వారి బందీ గృహంలో ఉండేటట్టు చేసినారు, వారికి భారాన్ని ప్రభు పెట్టినాడు. ఈ భారము, ఈ బందీ గృహము, ఈ యొక్క పరిశీలన, ఈ అగ్ని, ఈ నీళ్లలో నడిచే అనుభవము, ఈ నిప్పుల్లో నడిచే అనుభవాలు ఎందుకయ్యా మనకు అంటే, మనము శుద్ధీకరించబడాలని, మనము పరిశుద్ధీకరించబడాలని, ఇశ్రాయేలును పరిశుద్ధీకరించబడాలని, వారు మరి ప్రభు వైపు మళ్ళాలని, ప్రభు యొక్క దగ్గరికి తీసుకొని రావాలని, క్షమించబడాలని ఉద్దేశం కోసము ప్రభు వీటిని అనుమతించాడు వారి జీవితంలోనికి. మనము ఐగుప్తును గమనిస్తే మనకు అదే అర్థమవుతుంది. తర్వాత లేటర్ భాగంలో ఐగుప్తు ఇశ్రాయేల్ చరిత్రలో మరి వారు బబులోనుకు అప్పగించబడినప్పుడు కూడా వారు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో నలిగిపోయినారు, వారు స్లేవ్స్ గా తీర్చబడినారు, వారు బానిసలుగా ఉంచబడుతూ వచ్చినారు, వారి దేశం నుంచి వారు తీసివేయబడ్డారు, యెరూషలేము పట్టణం నుంచి వారు కొనిపోబడ్డారు ఇశ్రాయేల్. ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే, దేవుడు వారిని పరిశీలించి శుద్ధీకరించాలని తీసుకెళ్లాడు. ఎందుకు ఇవి జరిగినాయంటే, మరి వారును వారి వారిని క్రమశిక్షణలోకి తీసుకురావాలని తీసుకెళ్లినాడు. వారు నిప్పుల్లో నీళ్ళలో ఎందుకు నడవాల్సి వచ్చిందంటే, పరిశుద్ధీకరణకు ప్రభు వైపు మళ్ళాలని వారు తీసుకెళ్లారు. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనలో అనేక మంది మీ ఈ అనుభవాలు గుండా వెళ్తా ఉన్నాం. ప్రభువా, నేను నీటిలో నడుస్తూ ఉన్నాను, నా మీద పొర్లి పారుతున్నాయి, నేను నశించిపోతానేమో అని భయపడతా ఉన్నాను. మనలో కొంతమంది మరి నిప్పులు నడిచే అనుభవాల్లో ఈ ఉదయకాల సమయంలో ఉన్నారు. అయ్యా, నేను నిప్పులు లాంటి పరిస్థితుల్లో నడుస్తున్నాను, వీటిలో నేను కాలిపోతానేమో తండ్రి అని అనుకోవచ్చు. మనలో కొంతమంది, ప్రభువా, ఇదిగో నా మనడుగుల మీద గొప్ప భారాన్ని, నేను మోయలేని భారాన్ని పెట్టినవు తండ్రి, ఎందుకు అని ప్రశ్నించవచ్చు. అంతేకాదు, ఇక్కడ రాయబడ్డట్టుగా ఇదిగో మరి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు నీవే చేసినావు నాయన, నరులు మా నెత్తి మీద ఎక్కినట్టు నువ్వే చేసినావు, నా సూపర్వైజరు, నా పై అధికారి, దేవా నన్ను ట్రీట్ చేయటం లేదు, నాకెందుకు ఇది ఇచ్చినావు, నాకు కష్టమైనటువంటి మార్గంలో, ద వే ఆఫ్ పెయిన్ అనే మార్గంలో, ఈ యొక్క శ్రమ అనే మార్గంలో నడిపిస్తున్నావు ఎందుకయ్యా అని అనుకోవచ్చు. దీని ద్వారా ప్రభు మనల్ని శుద్ధీకరించుటకు, పరిశీలించుటకు, పరిశోధించుటకు, వెండిని శుద్ధీకరించినట్టుగా శుద్ధీకరించుటకు ఈ పరిస్థితిని ప్రభు మనకు అనుమతించినాడని ఉదయకాల సమయంలో మనం గమనించాలి. వారు నెబుకద్నెజరు అధికారం కింద నలిగిపోతున్నప్పుడు, వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించి వారి క్షమాపణ కోరినప్పుడు, ప్రభు వైపు మళ్ళినప్పుడు, అయ్యా క్షమించి మేము తప్పు చేసినామన్నప్పుడు, మరి సైరస్ రాజు ద్వారా వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, వారు మరలా యెరూషలేముకు తీసుకుని రాబడ్డారు. అది వారి అంతం కాదు, దేవుడు చేస్తున్నటువంటి ప్రాసెస్ అని మనం గమనించాలి. భీకరుడైన దేవుడు, గంభీరుడైనటువంటి దేవుడు, ఆయన కార్యములు మనం గమనించాలి మన జీవితాల్లో. ఇది కూడా ఒక రకమైన రిపెంటెన్స్ అనేటువంటి వర్క్, మనం మర్చిపోకూడదు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం బంధకాలు ఉన్నట్టు అనిపించవచ్చు, మన మీద భారం ఉంది, ముందుకు సాగలేనట్టు మనకు అనిపించవచ్చు, నీటిలో మనం నడుస్తున్నట్టు, నిప్పుల్లో నడుస్తున్నట్టు అనుభవాలు మనకు. అయితే ఈ అనుభవాలు ప్రభువే అనుమతించినాడు అని గమనించాలి. దేర్ ఇస్ ఎ కాల్ టు కన్ఫెస్ అండ్ రిటర్న్ టు గాడ్. మనము కన్ఫెస్ అయ్యి తప్పిపోయిన మార్గాల నుంచి ప్రభు వైపు మళ్ళాలని ఈ ఉదయకాల సమయంలో ఈ భాగం మనకు తెలియజేస్తా ఉంది. మరి 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 నరులు మన నెత్తి మీద కూర్చున్నట్టు ఆయనే చేశాడు. ఇదిగో మనకి ఇష్టమైన ఇష్టం లేని వ్యక్తే ఇదిగో మన పైన అధికారిగా ఉన్నాడు. ఇదిగో మనల్ని శిక్షించే వ్యక్తే, కష్టపెట్టే వ్యక్తే ఇదిగో మనపై అధికారిగా. పిల్లరా గమనించాలి, ఇస్రాయల్ చరిత్రలో క్రూరులైనటువంటి అస్సీరియన్స్ అండ్ బాబిలోనియన్స్ వాళ్ళని రూల్ చేశారు, చాలా క్రూరంగా వారిని ఇబ్బంది పెట్టారు. అయితే ఎందుకు ప్రభు అనుమతించారు వారి ఇస్రాయల్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల మీదకి క్రూరులైనటువంటి ఇస్రాయిల్ నెబుకద్నెజర్ని, క్రూరుడైనటువంటి అస్సీరులను ఎందుకు అనుమతించాడంటే వారిని పరిశోధించుటకు, నిర్మూలించుటకు, వారిని శుద్ధీకరించుటకు, వారిని ప్రభు మార్గంలో నడిపించుటకు ఆయన ఎంత భీకరుడో గంభీరుడో తెలియజేయట కొరకై వారు తప్పిపోయినప్పుడు ప్రభు ఈ మాటలు ఈ విషయాలను అనుమతించాడు. అది ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి గమనించాలి. ఈ విషయాలను ప్రభు అనుమతించాడని సంగతి మన మీదకి ప్రజలు మన నెత్తికి ఎక్కినట్టుగా ఆయనే చేసినాడని గమనించాలి. నువ్వు ప్రయత్నం చేయకూడదు, నేను ప్రయత్నం చేయకూడదు తీసేసుకోవడానికి. మన మీద దేవుడే వారిని అధికారిగా ఉంచాడు. కష్టమైన వ్యక్తి మనకు సూపర్వైజర్గా ఉన్నాడు, మనకి ఇష్టం లేని వ్యక్తి మనకు సూపర్వైజర్గా ఉన్నాడు, మనల్ని కఠినంగా శిక్షించే వ్యక్తి మనకు సూపర్. సో దిస్ ఈస్ ది గాడ్స్ డిసిప్లిన్. ఏ పరిస్థితి కూడా, ఏ నిప్పుల అనుభవం కూడా, ఏ నీళ్ళల్లో అనుభవం కూడా, ఏ భారంతో కూడిన అనుభవం కూడా, ఏ నిప్పులతో కఠినమైన అనుభవం కూడా ప్రభువుకు తెలియకుండా మనకు రాలేదు. ఇట్స్ డివైన్. పెయిన్ ఈజ్ డివైన్. భారము బరువు అనేది డివైన్. ద ఫైర్ ఈజ్ డివైన్. ద వాటర్ ఈజ్ డివైన్. మనం నిప్పుల్లో వెళ్ళటం అనేది దైవీకమైన ఆలోచన. మనం నీటిలో నడటం అనేది దైవీకమైన ఆలోచన. మన భారము దేవుడు పెట్టింది దైవీకమైన ఆలోచన. సో ఇన్ దిస్ మార్నింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పెయిన్ ఈజ్ డివైన్, ద ఫైర్ ఈజ్ డివైన్, ద వాటర్ ఈజ్ డివైన్. దేవుడు అనుమతిస్తే ఈ మనకు వచ్చినాయి. వీటి ద్వారా మనము పరిశీలించబడి క్షమించబడి రిపెంట్ అయి ప్రభు యొద్దకు వెళ్తే మనం ధనిలము. ప్రిలరా మీరు గమనిస్తూ రావాలి, యేషేబు వెళ్ళిన మార్గము కఠినమైనటువంటి మార్గం. యేషేబు అన్నలే తన్ని, సొంత అన్నలే తన్ని మరి అమ్మటానికి ముందు గ్రోతిలో తోయటానికి ఇష్టపడ్డారు, తర్వాత అమ్మటానికి వారు ఇష్టపడ్డారు. వారు ఇస్మాయిల్కి అమ్మితే అక్కడి నుంచి ఐగుప్తీలకి జోసెఫ్ను అమ్మినారు. ఇది కఠినమైనటువంటి మార్గం. మరి ఈ మార్గం తన్ని వెళ్తా ఉన్నాడు. అమాయకుడు గ్రోతులు తోయబడ్డాడు, ఇట్స్ డివైన్. అమాయకుడు అమ్మబడ్డాడు, ఇట్స్ డివైన్. అక్కడి నుంచి మనం గమనిస్తే తను స్లేవ్గా ఒక బానిసగా మరి ఫరో ఇంట్లో తను ఉంటా వచ్చినాడు, ఇట్స్ డివైన్. శ్రమ మరి యొక్క స్లేవ్కి అధికారం ఉండదు, కట్టబడి ఉంటాడు, అటువంటి పరిస్థితిలో వెళ్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో దేవుడు తను తీసుకెళ్లాడు. ఎందుకంటే అత్యున్నతమైన శ్రేష్టమైన పరిస్థితి తను ఎక్కించుట కొరకై మనకు తెలుసు ఫరో ఇంట్లో మరి పోతిఫరు అక్కడ జరిగినటువంటి సంగతి, తన మీద వేయబడిన నిందలు మనకు తెలుసు. అటువంటి అనుభవంలో వెళ్ళినాడు. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ద వాటర్. మరి కాల్చబడి నీళ్ళలో నడిచి మరి ఇటువంటి అనుభవంలో కూడా తనకి వెళ్ళినాడు. తన మీద ఉన్న సూపర్వైజర్ చాలా ఘోరమైనటువంటి వారు. ఈ మార్గాలన్నింటిలో తను వెళ్తే తను ఏమర్థం చేసుకున్నాడు ఎండలంటే, మీరు నాకు నష్టమును జరిగించుటకు ఇష్టపడ, యూ హ్యావ్ డిజైర్ అండ్ ప్లాన్ టు డూ ద ఈవిల్ ఫర్ మీ, బట్ గాడ్ ఇంటెండెడ్ టర్న్ టు గుడ్ ఫర్ మీ అని మరి ఆదికాండంలో రాయండి. మీరు నాకు నష్టాన్ని చేయాలనుకున్నారు, మీరు నాకు చేదును చేయాలనుకున్నారు, దాన్ని దేవుడు నాకు మంచిగా మార్చినాడు అని యేషూబు లాస్ట్ లో అంటాడు. మీరు ఏదైతే ఇంటెన్షన్ చేసినారో దాన్ని ప్రభువు నాకు మంచిగా మార్చినాడు అంటారు. ప్రిలరా ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా, వాట్ ఎవర్ ఇట్ మే గోయింగ్ త్రూ, అది నీళ్ళ అనుభవం కానీ, నిప్పుల అనుభవం కానీ, కష్టం అనుభవం కానీ, మన మీద మన నడుములు వంచే భారంతో కూడింది కానీ, నరులను మన నెత్తికి ఎక్కించిందే గాని, అది దేవుడే అనుమతించాడు. దేర్ ఫోర్ ఐ సే ఇట్స్ డివైన్ అంటున్నాను.
దైవీకమైనటువంటిది దేవుడి దగ్గర నుంచి వచ్చిందనే సంగతి ఈ ఉదయకాల సమయంలో మనం గమనిస్తూ రావాలి. ఇట్స్ డివైన్. కాబట్టి దేవుడు అట్టి కృప మనకు దయచేసి మనం ముందుకు సాగటానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో నాలుగు విషయాలు నేను మీతో పంచుకుంటూ వచ్చాను. మొదటిది ద కాల్ టు వర్షిప్, రెండవది అ కాల్ టు ప్రేయర్ అండ్ ద పర్పస్, అంటే ఎందుకు ఆరాధించాలో ఎందుకు మనము అనే సంగతులను, మరి ప్రార్థనకు సంబంధించిన సంగతులను రెండో భాగంలో చెబుతూ వచ్చినాడు. మూడవది ఎ కాల్ టు నో హిమ్ అండ్ హిస్ వండర్ఫుల్ థింగ్స్, ఆయన్ను ఎరగటానికి ఆయన భీకరమైన కార్యములను తెలుసుకున్నట్టుకు మనకు ఇక్కడ పిలుపు ఇవ్వబడింది. నాలుగవది ఎ కాల్ టు కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్, అదేమంటే మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటానికి ఆయన వైపు మళ్ళటానికి మనకు కాల్ ఇవ్వబడింది. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి మనకు సహాయము చేయునుగాక. థ్యాంక్ యూ బ్రదర్.